ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
చీకటిలోని చిక్కియున్నా వేకువ కోసం వేచియున్నా, చీకటిలోని చిక్కియున్నా వేకువ కోసం వేచియున్నా, నన్ను వెలిగించిన జ్యోతివి నీవని, నన్ను వెలిగించిన జ్యోతివి నీవని, నీ కాంతిని నే చాటుచు
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
రెండో ఆజ్ఞని మనం ఈ దినమందు ధ్యానించి ఉన్నాము. ఈ దేవుని పదాగుల నుంచి రెండో ఆజ్ఞ, దాని యొక్క వివరణ ఈ దినాన మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. మా సృష్టికర్తమైన మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధనామనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం మందు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరు మాకు నీ కృపను అనుగ్రహించమని, ఎలా వేళ కూడా తండ్రి నీ యొక్క బాధ్యతలు మీరు మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తున్నామని మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. నిర్గమకాండ 20:4-6 పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 వరకు తండ్రుల దోషమునకు కుమారుల మీదకి రప్పించుజు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 వరకు కరుణించు వాడనై ఉన్నాను. ప్రిమిట్ వాళ్ళరా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ రెండవ ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ విషయం కూడా ఇమిడి ఉన్నట్లు మనం చూడవచ్చు. మొదటి ఆజ్ఞ ఏముంది? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని చెప్పబడింది. ఈ రెండవ ఆజ్ఞలో పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ రూపమునైనా నీవు పూజింపకూడదని చెప్పాడు. కీర్తన గ్రంథం 115:8 కూడా కీర్తనుడు ఇదే మాటలు చెప్తున్నాడు. విగ్రహారాధన, విగ్రహారాధనపై ఎటువంటి ఫలితమును కనుపరచునో కీర్తనీయుడు వర్ణించుచు, వాటిని చేయవారును, వాటి మీద నమ్మకించువారును వాటి వంటి వారి ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరైతే ఆ యొక్క విగ్రహారాధన వారు చేస్తున్నారో ఆ రాయి వలె, ఆ మట్టి వలె వారి యొక్క ఆలోచన కూడా ఆ విధంగానే ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారిని, ఈ పూజలు పునస్కారాలు చేసేవారిని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరిలో ఒక ఉద్దేశం ఇక్కడ ఇమిడి ఉంది. ఎలా ఇమిడి ఉందంటే, ఈ విగ్రహాలను పూజించేవారు భక్తిగా చాలా స్వస్థ బుద్ధితో వారు చేస్తుంటారు, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్న వారం కూడా చాలా తాత్కాలికంగా ఆ దినమందు మన యొక్క పనులే మనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పితృలు ప్రవక్తల్లో ఎలెన్ వైటమ్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ఒక వస్తువును పదే పదే చూచట వలన దాని రూపురేఖలను మరి స్వతంత్రించు కొందునని మానవ మనోశాస్త్ర సూత్రము సత్యము పవిత్రత పరిశుద్ధత విషయంలో మానవుడు తనకున్న అభిప్రాయములను మించి ఉన్నత స్థాయికి చేరలేడు. ఈరోజు సత్యాన్ని, మనోశాస్త్ర సూత్రాన్ని, పవిత్రత పరిశుద్ధాత్మ విషయంలో మానవుడు తనకున్న అభిప్రాయాలను మించి ఉన్నత స్థాయికి చేరలేడని చెప్తుంది ఎలెన్ వైటమ్ గారు. ఈరోజు మన పద్ధతుల్లో ఆ మార్పు కలగకపోతే, మన ఉద్దేశంలో ఆ మార్పు కనకపోతే, మన ఆలోచనలో మనకి ఆ మార్పు కనకపోతే, మనం ఏ పాటి వారంగా ఉన్నామో ఒకసారి మన యొక్క ధ్యానంలో మనము చూస్తూ ఉండాలి. ఇక్కడ మనసు మానవత స్థాయి కన్నా ఉన్నత స్థాయికి లేవలేకపోతే అనంత జ్ఞానమును అనంత ప్రేమను ధ్యానించటకు మనస్సు విశ్వాసమూలముగా పైకి లేవకుండా ఉంటే మానవుడు నానాటికి శుద్రస్థాయికి దిగజారిపోవును. అబద్ధ దేవుణ్ణి పూజించువారు విగ్రహములకు మానవ గుణలక్షణాలను మానవ వ్యాసములను ఆపాదించడం వలన ఆ దేవుళ్ళు ప్రవర్తనను మానవ ప్రవర్తనను స్థాయికి దించుచున్నారు. మరి ఫలితముగా వారిని అపవిత్రత పరుచున్నారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి నొచ్చుకొనెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. ఆదికాండం 6:5-6 దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ విగ్రహారాధన చేయటం ద్వారా, ఈ పై ఆకాశం, ఈ భూమిపైన ఉన్న ప్రతి రూపాన్ని పూజించడం ద్వారా మానవుడు పాపాన్ని పరిగణిస్తున్నాడు. తన దేహంలో, తన ఆలోచనలో ఎప్పుడు కూడా ఇమిడి ఉన్న ఉద్దేశాలతోనే వారు చేస్తూ ఉన్నారని ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ చెడుతనం, భూలోకంలో బలత్కారం నిండి ఉన్న ఉద్దేశాలతోనే మనం ఇమిడి ఉంటూ ఉన్నాం. ఇక్కడేమని చెప్పబడిందంటే, ఆ తరములోని ప్రజలందరూ విగ్రహారాధకులు, లెక్కలోనికి రారు, దేవునిని ఆరాధించినట్లు చెప్పుకుని వారు చాలామంది ఉన్నారు. తమ విగ్రహములు దైవ చిహ్నములని వాటి మూలముగా దైవమును గూర్చి ప్రజలు స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండవచ్చునని వారు వాదించిరి. నోహహు బోధించిన వర్తమానమును త్రోసిపుచ్చటలో ఈ తరగతి ప్రజలు ముందుండిరి. దేవునిని వస్తువుల రూపంలో చూపించటకు ప్రయత్నించటం వలన మనుష్యులు ఆయన ఔన్నత్యమును శక్తి చూడలేకపోయిరి. ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనదని, పవిత్రమైనదని, ఆయన ధర్మవిధులు మార్పు లేనివని గుర్తించలేకపోయారు. పాపము సామాన్యమొకటి వలన చాలామందికి అది పాపముగా కనిపించలేదు. చివరకు ప్రజలు దైవ ధర్మశాస్త్రము ఆచరణలో లేదని ప్రకటించిరి. దేవుని తీర్పులో భూమి మీద పడునని నమ్మలేదు. ఆ తరమ ప్రజలు దైవ ధర్మశాస్త్రం అనుసరించి జీవించి ఉంటే దైవ సేవకుడు నోహవా హెచ్చరికలో దైవ సర్వమును గుర్తించి ఉండి ఉండేవారు. మరి నోవా దినాల్లో మనం చూసినట్లయితే ప్రిమేటి వార్లారా, ఎన్నో సంవత్సరాలు రక్షణ ప్రణాళిక అనే అంశాన్ని ఆయన బోధిస్తూనే ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. తన గమనాన్ని వారు గుర్తిచేస్తున్నాడు. అన్ని విషయాల్లో ఇటువంటి ఉద్దేశాన్ని పరిగణిస్తున్నాడంటే దైవ యోచననే మరి నోవా చేస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మలేకపోయారు. తన కుటుంబాన్ని ఆయన కాపాడుకుని ఉన్నాడు. ఈ జలప్రలయం వల్ల అందరూ కూడా నశించిపోతారు అని గుర్తింపు ఏ మానవుడికి రాలేకపోయింది. పాపము సామాన్యం ఒకటి వలన చాలామందికి అది పాపముగా కనిపించలేదు. చివరకు ప్రజలు దైవ ధర్మశాస్త్రను మరి ఆచరణలో లేదని ప్రకటించారు. ప్రిమేట్ వాళ్ళరా, ఒక ఉద్దేశాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిగణించినట్లయితే పితృ ప్రవక్తల్లో ఈ మాటనే మనం చూడవచ్చు. పితృ ప్రవక్తలో 95-96 ఏమని చెప్పబడిందంటే, దేవుని తీర్పులు భూమి మీద పడునని నమ్మలేదు. ఆ తరము ప్రజలు దైవ ధర్మశాస్త్రం అనుసరించి జీవించి ఉంటే దైవ సేవకుడు నోహవా హెచ్చరికల్లో దైవ సర్వమును గుర్తించి ఉండి ఉండేవారు. ప్రకాశించున్న సత్యమును నిరాకరించడం వలన మనుషులు గుడ్డివై నోహవా వర్తమానము పిచ్చి భ్రమాని వారు భావించారట. మరి నోహవా కాలంలో ఇది కేవలం ఆయన చూసి ఉండేవాడని వారు నిర్ధారించి ఉండేవారట. సో సామాన్యులుగా మనం చేసే ఉద్దేశం ఏ విధంగా మనం పేర్కొనబడవచ్చంటే దేవుని ఆలోచనలు బట్టి, ఆయన సత్యం బట్టి నీవు నేను పరిగణించవచ్చు. ప్రియమంటి వారులారా, మనం ఎల్లవేళ కూడా ఆయన ఆయన దర్శనాన్ని మనం కాపాడుకుంటూ దైవవాక్యంలో మనం నిలకడగా ఉంటూ సత్యంలోనే మనం జీవించేవారుగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం చేయడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో సఫలము అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనం చేయటం ఎంత అదృష్టమో మనం చూడవచ్చు. ఈ దినాన మనం చేయవలసిన ఆ కార్యం ఏమిటంటే ప్రతి నామములో దైవికంగా మనం ఉండే ఉద్దేశమే మనకి ఉంటుంది. ఇక్కడ విగ్రహములు రూపంలో కానీ ఇతరముగా మారే రూపంలో కానీ నిజమైన దేవుని పూజించుట రెండవ ఆజ్ఞ నిషేధించినది. తమ విగ్రహములు దేవుని పూజించుటకు తమకు తోడ్పడే బొమ్మలే లేక చిహ్నములే అని అనేక మంది అన్యులు వాదించుచున్నారు. అయితే అట్టి ఆరాధన పాపమని దేవుడు చెప్తున్నాడు. నిత్యుడైన దేవుని లౌకికమైన ఉద్దేశాన్ని మనం ప్రలోభించి ఉన్నప్పుడు ఏ విధంగా మనం పరిగణించవచ్చు అనే ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే అట్టి ఆరాధన పాపమని దేవుడు చెప్తున్నాడు. నిత్యుడైన దేవుని లౌకికమైన వస్తువులను రూపంలో సూచించడం వలన మానవునికి దేవుని గురించి తక్కువ అభిప్రాయము కలుగుచున్నది. యెహోవా అపార మరి పరిపూర్ణత నుండి దృష్టి మరి మార్చుకోలేని ఉద్దేశాన్ని ఆయన పెంపొందిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా అపార పరిపూర్ణత నుండి దృష్టి మార్చుకోవాలనే మనసు సృష్టికర్తకు ఆకర్షితమయ్యే బదులు సృష్టికి ఆకర్షితమవుతుంది. అంటే ఈ సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త ఈ యావత్తు ప్రపంచాన్ని ఒక మాదిరిగా నిర్మించున్నాడు. కానీ మామూలుగా మనం ఏం చేస్తున్నాం? ఈ లోకపరమైనటువంటి ఉద్దేశాలతోనే మనం ఎల్లవేళ కూడా జీవిస్తూనే ఉన్నాము. అది మనం గమనించినప్పుడు ఏ విధంగా మనం కనపరచగలమంటే దేవుని యొక్క ఆజ్ఞలను అతిమీరుచున్నాము. అది మన యొక్క జీవితానికి ఒక సాదృశ్యంగా మనకున్నట్లు మనకి కనపడుచున్నాయి. కొన్ని మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఏముంది? దేవునిని గూర్చిన మానవుని అభిప్రాయములు ప్రాముఖ్యతను కోల్పోయే కొలది మానవుడు తన విలువలను కోల్పోతున్నాడు. దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్న సన్నిహిత పవిత్రత సంబంధమును వివాహ బాంధవ్యంతో పోల్చి చెప్పాను. కనుక విగ్రహారాధన అధ్యక్షత్వ వ్యభిచారమని చెప్పవచ్చనని. కనుక విగ్రహారాధన చేయవారిని బట్టి దేవునికి కలుగు ద్వేషమును రోషమును చెప్పబడిను. నీ దేవుడని అయిన యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణి. మానవులుగా మనం ఏం చేస్తున్నాంటే విగ్రహారాధన చేయటం ద్వారా మరి వ్యభిచారం కూడా చేస్తున్నామనే గొప్ప గుర్తింపు ఇక్కడ మనకి కనపడుచున్నది. అంటే ఈ ఆజ్ఞలో ఇమిడి ఉన్న అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక వ్యభిచారమని చెప్పవచ్చును. కనుక విగ్రహారాధన చేయవారు బట్టి దేవునికి కలుగు ద్వేషము ఎంతో మరి భయంకరంగా ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడు. ఆ శాపము ఎంతమందికి వెళ్తుంది తెలుసా? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదనని చెప్పాను. తండ్రుల తప్పిదమ్ముల ఫలితముగా పిల్లలు బాధలు అనుభవించుతారని ఇక్కడ స్పష్టంగా మనకి చెప్పబడింది. మొదటి ఈ పాయింట్ మనం చూస్తే అనాది కాలంలో పూజింపబడిన వస్తువులు ఏమై ఉన్నాయి? ద్వితీయోపదేశ కాండం 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము నుంచి చూచి మరలా కోల్పుబడి నీ దేవుడని యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్తమును ఆయన సృజించాను. ఈ రోజుల్లో ఈ యావత్తు సృజించిన సృష్టికర్తను మర్చిపోతున్నారు. కానీ సూర్య చంద్ర నక్షత్ర ఆరాధన వారు చేస్తున్నారు. అంతే ఆ యొక్క సృష్టి మర్మాన్ని గుర్తించకుండా కేవలం ఈ ఉద్దేశాలతోనే వారు జీవిస్తున్నారు. రెండోది ఏమనుంది? ఏ ఆకాశ వస్తువులను ఎక్కువగా పూజింపబడినో మనం చూద్దాం. ఏసుకేలు 8:16 యెహోవా మందిరపు లోపలి ఆవరణలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటమునకు బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 20 మనుషులు కనబడ్డారు. 24 పెద్దలతో మరి ఆవరణ యొక్క ఉద్దేశం ఇక్కడ ఉంది. ప్రిమెంట్ వాళ్ళరా, దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు విగ్రహారాధన ఏ విధంగా వారు పోల్చుకుని ఉన్నారు. 2 Kings 17:5-18 విగ్రహారాధన వలన దేవునికి అయిష్టులై దేవుని బిడ్డల శత్రువులతో మరి రప్పబడిరి. చూశారు, విగ్రహారాధన వలన దేవునికి అయిష్టులై దేవుని బిడ్డలుగా శత్రువులుగా మారిపోయారట. ఈరోజు దేవుని యొక్క అనుగ్రహాన మానవుడు గనక మనకు లేకపోతే ఏ పాటి వారమైపోతామో మనం చూడవచ్చు. ఇంకా కొన్ని మాటలు ఏమనుంది, విగ్రహారాధన ఏ రూపంలో జరిగించను, వారి చేతి పనికి వారు మొక్కునందున వారు శాపగ్రస్తులు అయ్యున్నారు. కొన్ని మాటలు మనం చూద్దాం. విగ్రహం నుండి సహాయము పొందుట సాధ్యమా? ఈరోజు విగ్రహాలని చాలామంది వారు పూజిస్తున్నారు, మరి విగ్రహాల ద్వారా ఏమన్నా వారికి ఉపయోగకరంగా ఉంటుందా? మొదటి రోజులు 18:25-26 అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక యుద్ధను కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థించేసిరి గాని ఫలితము లేకపోయాను. మరి ఏలియా దినాల్లో మనం చూసినప్పుడు వాళ్ళ వారు బలు నర్పించారు, ఆ విగ్రహాలను మొక్కారు, ఏమైనా ఉద్దేశాలు వారికి ఇమిడి ఉన్నాయా? మరి క్రైస్తవులు విగ్రహారాధన ఏ విధంగా వారికి మలచిన ఉన్నది? ఎఫ్సి సంఘానికి అపొస్తలుడైన పౌలు తెలియపరిచాడు. ఎఫ్సిలు రాసిన పత్రిక 5:5 వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా చెప్తున్నాను. వ్యభిచరించేవాడు, అపవిత్రుడు, విగ్రహారాధికుడు, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య వారసులు కారని వారు చెప్తున్నారు ప్రిమెంట్ వాళ్ళ. సో ఈ దినాన మనం ఎటువంటి పాపం చేయవాడోగా మనం ఉండటానికి మనం ప్రతిదినం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ 2వ ఆజ్ఞలో చివరి అర్థంతో కూడిన విలువైనటువంటి మాటలు ఏమిటంటే, ఏది హృదయమును దేవునికి దూరముగా చేయనో అది విగ్రహారాధనకు నడుపును. ధనాపేక్ష, ఆస్తుల సంపాదన కొరకు ప్రయాస, పేరు ప్రఖ్యాతుల కొరకు తపన, లోకములో ఉన్నత పదవుల కొరకు పోరాటం, స్వార్థ జీవితం అనువని మనలను సాధనతో ముడి పెట్టుచున్నవి. ఈ బంధములు విడిపోనంతకాలము మనము సాతానుకు బానిసలుగా జీవించవలసి వచ్చును. కనుక శిక్ష పాత్రులు అయి అవుదుము. సాతానుతో నీవు చెవి కలిపి నీ ఉద్దేశాలతోనే జీవిస్తే నీవు సాతాను కీర్తులు ఉండిపోతావు, నీవు శాపగ్రస్తుడు అయిపోతావు, నీ జీవితంలో ఎటువంటి మార్పు నీకు కనబడదు. సో పై ఆకాశం అందే కానీ భూమి అందే కానీ సమస్త ఈవురులో నీవు దేవుణ్ణి స్మరించడం మరి మంచిది కాదు. నిజమైనటువంటి సృష్టికర్తని ఆరాధించినప్పుడు ఆ విలువైనటువంటి జీవితం నీకు కనబడుతుంది. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమనేహ తండ్రి, నీ పరిశుద్ధనామనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ దినమంతా తండ్రి నీ యొక్క వాక్య సత్యాన్ని మేము విని ఉన్నాము. మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. వాక్య వినిచిన ప్రతి నిబిడ్డను మీరు దీవించి మహిమపరచమని, నీ కృపలో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
తునక తునక